దేవుని వాక్యం వదుకుద్దాం. దేవుని వాక్యం వదుకుద్దాం. అదే చదవబడ లేఖన భాగంలో నుంచి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సైన్యములకు అధిపతి యెహోవాగా, యెహోవా షాబోతుగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నందుకు, దేవా మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడ్డందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీరేంటో నాయన మీ పేర్ల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ పేరును అర్థం చేసుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఎన్నోతన దినం కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈరోజు మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న మా ప్రియులు, నల్గొండ టీచర్ల సహవాసాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం. మీ లేఖనాల ద్వారా ప్రభు మరుదయాన్ని నింపుతున్నందుకు స్తోత్రాలు. మా అడుగులు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు మీకు వందనాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి బుధవారం ఉదయకాలం దేవుని పేర్ల మీద బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి, లోతైన అవగాహనలోకి వెళ్ళడానికి దేవుడు అన్న పేరు కంటే ఆ దేవుడు ఏమై ఉన్నాడు అన్న ఆ గుణ లక్షణాలను వివరించే పేర్లను అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆయన పేరు 18వ వచనాల్లో సైన్యములకు అధిపతి యొగు యెహోవా నామము. సైన్యములకు అధిపతి యొగు యెహోవా నామము అన్నమాట వాక్య పఠనంలో మనం చూడగలిగాం. అట్లాగే 2వ వచనంలో కూడా మాట ఉంది. 2వ వచనంలో కూడా మాట ఉంది. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యొగు యెహోవా అను తన నామం పెట్టబడిన. సైన్యములకు అధిపతి యొగు యెహోవా అను నామం పెట్టబడిన. పాత నిబంధన గ్రంథంలో ఈ పేరు ఎక్కువగా మనం చూడగలం. బైబిల్ పండితుల అంచనాల ప్రకారంగా 270 కంటే ఎక్కువ సార్లు దేవుడు తనను తాను సైన్యములకు అధిపతి యొగు యెహోవాగా ప్రత్యక్షపరుచుకున్నట్లుగా బైబిల్ పండితులు అంచనా కట్టారు. కాబట్టి ఈ పేరు మనందరికీ తెలుసు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి నోట్స్ రాసుకోండి. అట్లాగే ఈ వారం ఎవరినైనా మీరు కలుసుకొని ఈ పరిచయ కొరకు పరిచయం చేస్తుంటే వారిని ఉదయకాల ఆరాధనకి వారిని ఆహ్వానిస్తే వారు మేలు పొందుతారు. మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం గత ధ్యానంలో గత వారం మనం స్టడీ చేసిన పేరు యెహోవా మెకదేశం, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధులుగా మార్చే దేవుడు. ఆ మాట కూడా మనం ధ్యానం చేయగలిగాం. ఎలా దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు అన్న మాట దగ్గర, దేవుడు తన వాక్యాన్నిచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. వాక్యము చేత, ఉదక స్నానము చేత, కళంకమైనను మచ్చైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధము నిర్దోషమైన మహిమ గల సంఘముగా మార్చాలన్నది ఆయన ఉద్దేశం. వాక్యాన్ని ఇచ్చాడు, అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడిని వాగ్దానం చేశాడు, ఆయన మనకు అనుగ్రహించాడు, పాపను ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించాడు, విమోచన కార్యం జరిగించాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి మనకు కడుగుతుంది. అట్లాగే పరిశుద్ధ సంఘాన్ని మనకిచ్చాడు, సంఘ సహవాసం పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం చేస్తుంది. ఈ నాలుగు విషయాలు కూడా యెహోవా మెకదేశం, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. దాన్ని మనం స్టడీ చేశాం. ఈరోజు ఆయన పేర్లలో భాగంగా యెహోవా షాబోత్, యెహోవా షాబోత్ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అన్న పేరును అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో షాభ అంటే హోస్ట్, సైన్యం, సైన్యములకు అధిపతి అనగా దేవుడు ఆయన సైన్యం, ఆయన సైన్యం ఎంత గొప్పదో ఆ సైన్యం అంతటి మీద ఆయనకి ఎలాంటి ఆధిపత్యం ఉందో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. చదువుదాం, ఆయన ఎలా కనబడుతున్నాడో చదువుదాం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 24వ కీర్తన 10వ వచనం. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. ఆయన రాజు, ఆయనకి గొప్ప సైన్యం ఉంది, ఆయనకి గొప్ప సైన్యం ఉంది. కాబట్టి సైన్యాన్ని బట్టి ఆయన మనకు మహిమ తెచ్చుకునే దేవుడు. మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన రాజు. సాధారణంగా సైన్యాన్ని బట్టే రాజుకు గొప్పతనం. అదే పరిభాష మనకు అర్థం కావడానికి తన సైన్యాన్ని బట్టి ఆయన రాజుగా, మహిమ గల రాజుగా ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. 148వ కీర్తన 2వ వచనం. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యము ద్వారా మీరందరూ ఆయనను స్తుతించుడి. తన సైన్యం అంతా ఆయన స్తుతిస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి అక్కడ. ఆయన సైన్యంలో ఎవరున్నారట? సూర్య చంద్రులారా, ఆయన స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా, ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయముగా అవి పుట్టెను. ఇవన్నీ ఆయన దూతలట. సూర్యుడు, చంద్రుడు, ఆకాశాలు, పరమాకాశాలు, నక్షత్ర రాశులు, ఇవన్నీ ఆయన సైన్యం, ఆయన సైన్యం, ఆయన దూతలు, ఆయన దూతలు. 8, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఇవన్నీ ఆయన సైన్యం అట. ఎంత మహిమ కలిగిన రాజు, ఎంత ప్రభావం కలిగిన రాజు ఆయన, ఎంత ప్రభావం కలిగిన రాజు ఆయన. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 34:4. యెషయా గ్రంథము 34:4. 34:4. ఆకాశ సైన్యమంతయు అన్నాడు. ఆకాశ సైన్యమంతయు కింద అదే మాట, ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షావలు నుండి ఆకు వాడి రాలినట్లు అంజురపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఆకాశ సైన్యం ఆయన దీని మళ్ళా యుగాంతం కొరకు, సృష్టి నాశనం కొరకు మాట్లాడుతూ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలన్నిటినీ, గ్రహాలన్నిటినీ, పాలపుంతలన్నిటినీ కలిపి సైన్యము అనే సంబోధిస్తా ఉన్నాడు. ఆకాశ సైన్యము అనే పదం వాడబడతా ఉంది. కాబట్టి మనం దేవదూతల గురించి స్టడీ చేసినప్పుడు చాలా డీప్ గానే మనం స్టడీ చేస్తూ వచ్చాం. సముద్రము దేవదూతగా, సూర్య చంద్ర నక్షత్రాలు దేవదూతలుగా, భూగ్రహం కూడా దేవదూతగా, ఆ దేవుని యొక్క తన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను చేయువాడు. ఎబ్రీ పత్రిక 1:5 ఆ మాట చదువుతాం. తన దూతలను, దూతలు అనగా మనకి బాగా పరిచయమైనట్టుగా ఆడపిల్లలు తెల్లరెక్కలు వేసుకుని అమాయకంగా ఎగురుతూ వచ్చే దూతల కోసం ఎక్కడా బైబిల్ రాయబడలేదు, ఎక్కడా బైబిల్ రాయబడలే. అది కూడా మోసమే, అది కూడా మోసమే. ఎంత బలవంతులు, ఎంత బలాఢ్యులు. ఒక్క సైన్ ఒక్క దేవదూత ఒక రాత్రిలో 185,000 మందిని చంపినట్టుగా మనం యెషయా గ్రంథంలో చదువుతాం. ఒక రాత్రిలో 185,000 మందిని చంపినట్టుగా. ఎవరికి భయపడే ఒక్క దూతను భయపెట్టడం, ఒక్క దూతను ఎదుర్కోవడం భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడగట్టుకున్న వల్ల కాదు. అంత బలమైన దేవదూతలు దేవుడి దగ్గర ఎంత అణిగి మణిగి ఒదిగి భయపడుతూ ఆయన మాట జవదాటకుండా, ఒక ఇంచు కూడా డీవియేట్ కాకుండా దాన్ని యెషయా గ్రంథం 6:5 చూపిస్తాడు. 2 రెక్కలతో కళ్ళు ముఖాలు కప్పుకొని, 2 రెక్కలతోటి కాళ్ళను కప్పుకొని, చేతులు కట్టుకుని మనం ఎట్లా నిలబడతాము, దేవదూతలు ఆయన ముందు ఎట్లా నిలబడుతున్నారో ఆ పరలోక దర్శనాన్ని యెషయా చూస్తూ ఉన్నాడు. 6:5, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ మానక ఒకటే మాట, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి ఈ గొప్ప దేవదూతలన్నీ కూడా. అంత గొప్ప రాజాయన, అంత మహిమ కలిగిన రాజాయన. ఉదయాన్ లేవగానే సూర్యుడిని చూడగానే ఆయన ఏంటో, సూర్యుడు కాదు ఆ సూర్యుడికి యజమానిగా ఉన్న ఈ రాజు ఏంటో, ఆయన మహిమ ఏంటో మనకు అర్థం అవ్వాలి. సరే, ఈయన పరిశుద్ధ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. ఏంటి ఆయన సైన్యం అంటే, దేవదూతలు ఎలా ఉంటారు ఆయన సైన్యం అంటే, క్రియేషన్ అంతట్లో ఆయన దూతలే సృష్టిగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. క్రియేషన్ అంతా ఆ రోజు ఆయన ఏం చెప్పాడు అదే, ఏమని సెలవు ఇచ్చాడు అదే. ఇంకా అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సొంత ఎజెండాలు అంటే ఏముండవు. ఆయన ఏం చెప్పాడు అదే చేస్తున్నారు, రోజు చేస్తున్నారు, ఒక్క మాట కూడా తప్పకుండా చేస్తున్నారు, లోపడుతున్నారు. ఈ క్రియేషన్ మాత్రమే కాకుండా పరలోక సైన్యం ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో నాలుగు జీవులు, అట్లాగే ఆ ఊళ్ళంతా ఆ నేత్రాలతో నిండబడ్డ దేవదూతలు ఉన్నట్టుగా కూడా పరలోక దర్శనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యంగా పిలువబడ్డ ద గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏంటి గొప్ప అంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యంగా పిలువబడ్డ ఈజిప్ట్ ఎందుకు వాళ్ళ గొప్ప అంటే వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి, బలమైన సైన్యం. దానికే వాళ్ళు విర్రవీగినట్లుగా చరిత్రలో మనం చదువుతాం. కానీ ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తూ ఉన్న ఈ దేవుడు ఉదయాన్న లేచి ఆయన సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళు ఉన్నాం కదా, ఆయన ఎంత మహిమ కలిగిన రాజు, ఎంత గొప్ప దేవుడు. నిజంగా ఆరాధించేటప్పుడు ఆయన సన్నిధిలో ఆరాధించేటప్పుడు పాట కూడా చాలా చక్కటి పాట పాడారు, అర్థం చేసుకుంటూ పాడితే చాలా బాగుంటది. పరలోక సైన్య సమూహం చేత ఆయన ఆరాధించబడుతున్నాడు అన్న మాట దగ్గర ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నీకు నాకు ఎంత అందుబాటులో ఉన్నాడు. అసలుకి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత కావాలి. దేవదూతల కోసం ఒక మాట రాయబడింది, ఆ మాట చదివితే మన కోసం ఒక మాట రాయబడింది, ఆ మాట కూడా చదివితే మనకి ఇవ్వబడ్డ ఆధిక్యత ఎంత గొప్పదో, నువ్వు నేను ఎంత ఎంత భాగ్యవంతులను అర్థమవుతుంది. హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం, హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం 7వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. దూతలని వాయువులుగా చేసుకున్నాడు, అగ్నిజ్వాలలుగా చేసుకున్నాడు అని చెప్తున్నాడు. అని చెప్తూ 13వ వచనం చివరి మాట, 13వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవను గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా, నా పక్కన కూర్చో అని ఏ దూతకు కూడా ఆ మాట చెప్పలేదట. నా పక్కన కూర్చో అని ఏ దూతకు కూడా చెప్పలేదట. ఎందుకు? 14 చివరి మాట, సేవకులైన ఆత్మలు అని రాయబడింది, వీరందరూ రక్షణ అని స్వాస్థ్యం పొందబోవు వారికి పరిచారం చేయుటకై పంపబడ్డ సేవకులైన ఆత్మలు. సేవకులు, వాళ్ళతోటి దేవుడు నా కుడి పక్కన కూర్చో అని చెప్పి ఏ దూతతోనూ చెప్పలేదట, ఏ దూతతోనూ చెప్పలేదట. మనకైతే యేసుక్రీస్తు ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం 2:21, నా తండ్రి సింహాసనం మందు నాతో కూడా కూర్చుననిచ్చేదను అన్నాడు. అక్కడ అంత గంభీరంగా ఉంటుందా మాట? ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చునున్న ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుననిచ్చేదను. ఇది ఎంత గంభీరమైన మాట! దూతల్లో ఎవరికి కూడా సింహాసనం మీద ప్లేస్ లేదు, ఎవరికి లేదు. కానీ నీకు నాకు మాత్రం సింహాసనం మీద ప్లేస్ ఉంది. ఈ మాట మనం పరలోకంలో అర్థం చేసుకోగలుగుతాం. లిటరల్ గా తీసుకుంటే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు నేల మీద కూర్చుంటావని బైబుల్ చెప్పట్లే. తండ్రి సింహాసనం మీద కుమారుడు కూర్చున్నట్లుగా మనం కూడా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుననిస్తాను అన్నాడు. ఇంకొక మాట అక్కడ రాయబడింది, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ మాట. ఆ దూతల్ని ఎవ్వరు కూడా ఆయన తండ్రి అని పిలవడానికి ఆయన అధికారం ఇవ్వలేదు. ఎవ్వరికి కూడా తండ్రి అని పిలిచే అధికారం ఇవ్వలేదు. కానీ నీకు నాకు అయితే మాత్రం తండ్రి, నీకు నాకు అయితే మాత్రం తండ్రి. ఎంత గొప్పగా ఉంటుంది ఆ మాట. 5వ వచనం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, ఎలాగనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడే ఉండును అనియు ఆ దూతల్లో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. యేసుక్రీస్తు ప్రభుని ఉద్దేశించి రాయబడ్డ వాక్యం ఇది. ఆయన కుమారుడు, దేవదూతలు ఎవరు కూడా కుమారుడు కారు. బాగుంది. కానీ బైబిల్ ఏముంటుందంటే మనం కుమారులమాట. ఇది ఎంత విచిత్రమో, ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట. మనం కుమారులమా? అవును అవును. వాక్యం చాలా సూటిగా మాట్లాడే మాట, వాక్యం చాలా సూటిగా మాట్లాడే మాట. ఎక్కడ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఇలా అన్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్లి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుడు ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇదంత ఆశ్చర్యం. వినండి ఒక్క మాట, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన కింద గొప్ప దేవదూతలు, బలాఢ్యులు, సెరాపులు, కెరూబులు, ఒక్కొక్క దేవదూత ఎంత శక్తి సంపన్నులు. ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చూశాం. కానీ వాళ్ళెవ్వరికి లేనిది, నీకు నాకు ఉన్నది ఏంటంటే వాళ్ళకి దేవుడితోటి తండ్రి అనే సంబంధం లేదు. ఆయన ఆజ్ఞేయుగా వాళ్ళు పుట్టారు. నిన్ను నన్ను అయితే కన్నాడు. ఎట్లా కన్నాడు? తన స్వరూపంలో తన పోలుకు చూపిన. కనడం మాత్రమే కాదు, కుమారులు కావడం మాత్రమే కాదు, ఏలండి అని ఏలికలుగా అధికారం ఇచ్చాడు. పరలోకంలో సింహాసనం ఇస్తానన్నాడు. ఈ సత్యం అర్థమైతే మన ఎంత మాత్రం కూడా ఈ ఆధిక్యతను పోగొట్టుకో, తండ్రితో మనకున్న ఈ కుమారుడు అనే బంధాన్ని పోగొట్టుకొని మన నడత ఎంత టీవీగా ఉంటాయో, అంటే గర్వంగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కాని బానిసలు కావద్దు, చెంచాలు కావద్దు. ఈ ఒక్క మాట, దేనికి చెంచాలు కావద్దు, పాపం చేయువాడు పాపానికి బానిస అన్నాడు. ఆయనేమో పరిశుద్ధ దేవుడు, ఆయన కుమారుడు ఎట్లాగా చెంచు అవుతాడు పాపానికి? ఆయన పరిశుద్ధ దేవుడు, మనం ఎలాగుండాలి? స్వతంత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఆయనకి పేరు తెచ్చేవారిలా ఉండాలి, ఆయనకు తగ్గట్టుగా ఉండాలి, మనం చూస్తే ఆయన చూసినట్టుగా ఉండాలి. అలాంటి రాజరికం ఉండాలి, అలాంటి పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి. అంతేగాని చెంచాల్లాగా, తోకల్లాగా, ఈ మాట భలే ఉంటది, చెంచాలాగా తోకలాగా ఉండకూడదట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం పద్నాలుగు వచనం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకై ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు. యూ షుడ్ బి హెడ్ నాట్ ఎ టెయిల్. తోక ఎవ్వరికి తోకలవద్దు, ఎవ్వరికి తోకలవద్దు. ఉద్యోగాల్లో బాసులకు తోకలవద్దు, బానిసలవద్దు, డబ్బుకు బానిసలవద్దు. నీ మీద ఏది పెత్తనం చేయకూడదు దేవుడు తప్ప. నీ మీద ఎవరికి ఆధిపత్యం ఇవ్వకూడదు దేవుడికి తప్ప. ఎవ్వరికి తోకగా ఉండొద్దు. రెండో మాట, పైవాడుగా ఉండు కాని కిందవాడుగా ఉండవు. పైవాడుగా ఉండవు కాని కిందవాడుగా ఉండవు. అప్పు ఇస్తావు అప్పు పుచ్చుకోవు. ఇచ్చేవారుగా ఉండాలి తప్ప, ఇచ్చేవారుగా ఉండాలి తప్ప పుచ్చుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి దేవుడు ప్రారంభం నుంచి అదే మాట్లాడుతున్నాడు, అక్కడ సాతానికి నువ్వు ఎట్లా ఉండాలట, ఎదిరించు వాడు పారిపోతాడు. పాపం దగ్గర ఎట్లా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. బైబిల్లో దేవుని పిల్లలు అలాగే నిలబడ్డారు. ఐగుప్తులు యోసేపు ఎలా ఉన్నాడు, బతికించాడు, ఇచ్చాడు, ఏం పుచ్చుకోలే, బతుకు తీరువు కోసం వచ్చాను అన్నట్టుగా కడుపు చేత పట్టుకొని ఎవరినన్ను పోషిస్తారన్నట్టుగా చేతులు కట్టుకొని అట్లా లేడు. దేవుని బిడ్డ ఆశీర్వాదంగా నిలబడ్డాడు. బబులోను సంస్థానంలో దావీదు ఎలా కనబడతాడు, రాజు బతిమాలుతున్నాడు. రాజు కలొచ్చిందట, దిక్కెవరు, దానియేలే. రాజుకు దిక్కెవరు, దానియేలే. ఎంత పెద్ద శోధన వచ్చినా నేను తలదంచేది లేదు, నేను చావనైనా చేస్తానని మాట కాదు, కానీ చావు దగ్గర కూడా భయం లేదు, సింహాల గుహలోకి వెళ్ళడానికి కూడా భయం లేదు. మన ఐడెంటిటీ మనకు అర్థమైతే హడ్సన్ టెలర్ ఒక మాట అంటాడు, హడ్సన్ టెలర్ ద గ్రేట్ మిషనరీ టు చైనా ఒక మాట అంటాడు, నువ్వు అంటే ఎవరు అని లోకం ఏమడుగుతుందంటే హూ ఆర్ యూ. నేను ఒక టీచర్నండి, నేను ఒక పోలీస్ ఆఫీసర్నండి, నేను ఒక స్టాఫ్ నర్సునండి. దట్ ఈజ్ నాట్ ట్రూ యువర్ ట్రూ ఐడెంటిటీ. నువ్వు పోలీస్ అనగానే ఆహా యూనిఫామ్ వేసుకుని రోడ్డు మీద డ్యూటీ చేస్తావా, నేను టీచర్నండి అంటే బళ్ళో పాఠాలు చెప్పుకుంటావా, నేను స్టాఫ్ నర్సునండి అంటే మెడికల్ సర్వీస్ చేస్తావా, ఒక పిక్చర్ వస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే యువర్ సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ఎవరైనా మహిమ కలిగిన మహారాజు, సైన్యములకు అధిపతి యగు యెహోవా. అంత గొప్ప దేవుడు. దట్ ఈజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ. ఐడెంటిటీ మనకు అర్థమైతే ఏమన్నా పోగొట్టుకుంటాం కానీ ఆ బంధాన్ని పోగొట్టుకో. ఏమైనా పోగొట్టుకుంటాం కానీ ఆ బంధాన్ని పోగొట్టుకో. అదే తాపత్రయం. బాగా చదువుకున్నాం, తెలివితేటలు బాగా ఉన్నాయి, బుర్ర బాగానే పనిచేస్తుంది. ఎందుకు ఇక్కడ బంద్ చేయట్లా, ఈ ఏరియాలో బంద్ చేయట్లా, నేను పలానా ఆయనకు భార్యను అంటే లిమిటెడ్. నీ భర్తను బట్టి నీ పరిస్థితి అంతవరకే. నేను పలానా ఉద్యోగిని చాలా లిమిటెడ్. అసలుకి నేను దేవుని కుమారుణ్ణి ఆ మాట చెప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదా, అయితే నీ రక్షణ డౌటే. ఎందుకు యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం, ఎందరూ తన్ను అంగీకరించరో వారికి అందరికీ దేవుని కుమారులవుటకు అధికారం అనుగ్రహించబడెను. ఎందరు అంటే, ఎందరు అంటే ఒకరిద్దరు సంబంధించిన మాట కాదు అది, ఒకరిద్దరికి సంబంధించిన మాట కాదు అది. భలే ఉంటాయి ఆ వాక్యాలు, నమ్మాలి నమ్మాలి, దాన్ని బలంగా గుండెల మీద ముద్రించుకోవాలి, ఆ వెలుగులో జీవించడానికి ట్రై చేయాలి. మొత్తం మన థింకింగ్, మన మన థింకింగ్ పెర్సెప్షన్ మారిపోతుంది, మన లివింగ్ స్టైల్ మారిపోతుంది, మనం పరిస్థితులను చూసే విధానం మారిపోతుంది. మందులకు బానిసలు ఉంటాం, ఓరకు ఏడుస్తూ ఉంటారు కొంతమంది, ఎందుకు ఏడుస్తారో తెలియదు. మాట్లాడితే కళ్ళన్నీ తిరుగుతూ ఉంటాయి, ఆ కళ్ళకు నీళ్ళు తీరితే ఆ ఏడుపు మోకంతో కనబడితే అనిపిస్తుంది, చి బానిస బానిస. జయం లేదు, విజయం లేదు. అన్నిటికీ ఏడవడం ఒక్కటే నేర్చుకున్నారు. అన్నిటికీ ఏడవడం, ఏడవాల్సి వస్తే దేవుడి విషయంలో తప్ప, నేను అంటాను ఏడవాల్సి వస్తే దేవుని విషయంలో తప్ప. ఆ దుఃఖం రక్షణార్థమైన దుఃఖం. ఏడవాల్సి వస్తే దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఏడవాలి. ఏడవాల్సి వస్తే దేవుడికి నచ్చని పాపం చేశాను, క్షమించాను ఏడవాలి. అంతే, ఇక దేనికోసం ఏడ్చేది లేదు. ఓర్పు ఏడుస్తూ ఉంటారు, ఏడుపు ముఖాలు అట్లానే ఉంటాయి. ఈ వాక్యం ఏమంటుందంటే, నీ ఐడెంటిటీ సైన్యములకు అధిపతి యెహోవాకు పిల్లలు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నీ మాటలు అర్థం కావాలి, నీ మాటలు అర్థం కావాలి. కాబట్టి నీ దేవుడెవరు? మహిమ గల మహారాజు. ఆయన ఎంత గొప్పోడంటే, ఆకాశ సైన్యమంతా, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఆయనకి కింద ఉన్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు. నువ్వెక్కడున్నావు? నీ పొజిషన్ ఏంటి? ఆయన గుండెల్లో ఉన్నా. ఎంత విచిత్రంగా ఉంటాయి మాటలు, అరచేతుల్లో చెక్కుకున్నానంటాడు, అరచేతుల్లో చెక్కుకున్నానంటాడు. యెహోవాయందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే చెవియొగ్గి ఆలకించాడట. మనం మాట్లాడితే ఆయన ఆలకించడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంటాయి మాటలు. మన మాటలు వింటాడా? అదే దేశ పిల్లల మీద కన్సంట్ ఎక్కువ కదా, ప్రేమ ఎక్కువ కదా. మనం ఈ మెట్లోకి రావాలి, ప్రభు మనకు సహాయం చేయాలి అర్థమవడానికి మాటలు, అర్థమవడానికి మాటలు. రాత్రి కూడా ధ్యానం చేసాం, ఒక్క మాట జ్ఞాపకం చేసి ఇందులోకి వెళ్ళిపోతాను. రాత్రి మనం చదివిన వాక్యాలు ఉన్నాయి కదా, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలా గంభీరమైన మాటలు ఉన్నాయి అక్కడ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు. మనం దత్తపుత్రులను వదుతున్నాం, మనం దాన్ని పోగొట్టుకున్నాం కదా, ఆయన పిల్లల మన ఆధిక్యతను పోగొట్టుకున్నాం. సర్పానికి సంతానం అయిపోయాం, సాతాను సంతానం అయిపోయాం. మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రథమ ఫలముగా పొందుకోవడం ద్వారా ఏమయ్యాం? దత్తపుత్రులం అయ్యాం, అడాప్టెడ్ సన్స్, అడాప్టెడ్ సన్స్ అయ్యాం. పై వచ్చిన అలాగే మాట్లాడుతున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు. అందరూ, కొందరు కాదు ఈ మాటలు. ఎంత మంది ఆత్మచేత నడిపించబడతారు అంటే అర్థం ఏంటి? పైవచనాలు, శరీరక్రియను చంపేవారు, శరీరక్రియను చంపేవారు, శరీరం మీద జయాన్ని కలిగిన వారు, వారందరూ ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులట. 15వ వచనంలో, మీరు మరలా భయపడటకు, ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనం ఏమని పిలుస్తున్నాం? అబ్బా తండ్రి అని పిలుస్తున్నామట. 16, మరి దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకెవరు చెప్పాలి నీకు? ఎవరు చెప్పాలి నీకు? పక్కన దెయ్యంగా నిలబడి, ఏది నువ్వు దేవుడు కుమార్తెవా, దేవుడు కుమారుడు పోయి నీ ముఖం అద్దంలో చూసుకో అని వాడు చెప్తున్నాడా? వాడికి పోరా అని చెప్పు. వాడు చెప్పే మాటకి పోరా కొట్టంగా అని చెప్పు. వాడి మాట వింటావా, పరిశుద్ధాత్మ దేవుడి మాట వింటావా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు అని ఆయన చెప్తున్నాడు. మన ప్రస్తుతానికి ఇట్లా ఉన్నాం గాని అబ్బే మన స్టోరీ ఇది కాదు. మన జీవితం ఇంత లిమిటెడ్ లైఫ్ కాదు. ప్రస్తుతానికి మతిమరుపు ఉందా? నిశ్చత్వం మతిమరుపు ఉండదు. ప్రస్తుతానికి జబ్బులన్నీ ఒంట్లో ఉన్నాయా? నిశ్చత్వం ఏ జబ్బు ఉండదు. ప్రస్తుతానికి దుఃఖంలో ఉన్నావా? నిశ్చత్వంలో ఏ దుఃఖం ఉండదు. జుట్టుకు రంగు వేస్తున్నావా? నిశ్చత్వంలో జుట్టుకు రంగు వేయడం ఉండదు. ఏది ఉండదు. ఎంత గొప్ప భాగ్యం! విమోచన, విమోచించబడ్డ దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ఆత్మ చెప్తున్నాడు. ఇంకెవరు చెప్పాలి నీకు? 17వ వచనం, మనం పిల్లలము. పేరుకు మాత్రమే పిల్లలం కాదు, కాదు, కాదు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, అనగా చివరి మాట క్రీస్తు తోడి వారసులం. నీ రాజు, మహిమ గల రాజు, సైన్యములకు అధిపతి యెహోవా, నువ్వు ఆయన కుమార్తె కుమారుడు, ఆయన కుమార్తె కుమారుడు. ఇది అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ఈ వాక్యం మళ్ళా చదవండి. అవునా కాదా, అవునా కాదా, నేను ఫలానా అని చెప్పి బైబిల్ చెప్పింది అవునా కాదా, బైబిల్ చదవండి. ఎక్కడైనా ఒక్క చోట అబ్బే నువ్వు కాదు అని అంటే అప్పుడు మీరు డిగ్రేడ్ అవ్వండి, డిమోరలైజ్ అవ్వండి. లేకపోతే ఈ వాక్యాలు గుండె మీద రాసుకొని నా ఐడెంటిటీ ఇది, ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, లేకపోతే డబ్బులు సంపాదించడం కోసమో, అప్పుల్లో ఉన్నానో, దేనికోసమో ఈ గొప్పతనాన్ని పోగొట్టుకోకు, ఈ ఐడెంటిటీని పోగొట్టుకోకు. దేవునికి దూరం కావద్దు, ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు, ఎక్కడ శాతానికి, పాపానికి, దేవుడికి నచ్చిన దానికి తావివ్వద్దు. ఆ పడిపోయి చెడిపోయిన జీవితంలో జీవించొద్దు. ఒకవేళ ఈరోజు అలాంటి బానిసత్వంలో ఉన్నామనుకో, ఈ రోజు చావు వచ్చిందనుకో, ఎంత ఘోరమో. చాలాసార్లు చావు వార్తలు విన్నప్పుడు చావు భయపెట్టదు, కానీ వాడు దేవుళ్ళు లేకుండా చస్తే మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళడు కదా, అది భయపెట్టేది. ఎక్కడికి వెళ్తాడు? దూరంగా, ఎప్పటికి దేవుణ్ణి కలవలేనంత దూరంగా, తిరిగి ఇంకెప్పటికి రాలేనంత దూరంగా, నిత్యత్వంలో, నిత్య నరకంలో. అమ్మో భయంకరం. అట్లా కాకుండా దేవుడు కుమారుడిగా, దేవుడు కుమార్తెగా అట్లా జీవిస్తూ ఉండి చావు వస్తే ఎక్కడికి వెళ్తాడు? మహిమలోకి, నిత్య మహిమలోకి, తండ్రి చెంతకి, వేవేల పరిశుద్ధుల సమూహంలోనికి, పరిశుద్ధ పట్టణంలోనికి. ఎంత బాగుంటుందో. మనం డిజైన్ చేసుకోవాలి మన ఫ్యూచర్ని. బైబిల్ చెప్పింది నీ చేతిలోనే ఉంది, జీవము మరణం నీ చేతిలోనే ఉంది. రైట్, ముందుకెళ్దాం. యెహోవా షాబోత్, సైన్యములకు అధిపతి యగు యెహోవా, సైన్యములకు అధిపతి యగు యెహోవా. సరే, ఈ సైన్యం ఎప్పటి నుంచి ఉంది ఆయనకి? కాలమా? ఈ సైన్యం ఎప్పటి నుంచి ఉంది ఆయనకి? యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం నుంచి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్నట్ల చెప్పు. నీకు తెలిసినట్ల దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. 7 దేవదూతలు ఎప్పటి నుంచి ఉన్నారట? 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడెవడు అంటున్నాడు. దేవదూతలు ఎప్పుడున్నారట? ఆయన సైన్యం ఎప్పుడున్నారట? భూమికి పునాది వేయడానికి ముందు, భూమి నిర్మాణం, సృష్టి నిర్మాణం చేయడానికి ముందు కూడా ఈ దూతలున్నారు అని మనం చూస్తున్నాం. అంతకుముందు దేవదూతలందరూ ఆయన దగ్గర ఉన్నారు. ఎలా ఉన్నారు, కండిషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారు. చాలాసార్లు దేవదూతల కోసం విన్నప్పుడు నేను దేవదూత ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకు, వాళ్ళకున్న వాళ్ళ నేచర్ అలాంటిది, చాలా బలంగా ఉంటారు కదా, మహిమలో ఉంటారు కదా. బైబిల్ ఏమంటుందంటే దేవదూత నీకంటే తక్కువ, వాళ్ళ కుమారులు కారు, నువ్వు కుమారుడివి, వాళ్ళకి సింహాసనం లేదు, నీకు సింహాసనం ఉంది. అర్థమైతే ఈ భాగ్యాన్ని పోగొట్టుకోము, గట్టిగా కౌగిలించుకుంటాం. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ దేవదూతలు? భూమికి పునాది వేయడానికి ముందు నుంచి. మన ఆయుష్ కాలమంతా బెత్తుడు, జానుడు, మూరేడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి, ఎంత వేదనగా ఉంటుందో. ఇంతేనా, అప్పుడే అయిపోయిందా, అప్పుడే ముసలోళ్ళం అయిపోతున్నావా, అప్పుడే మన స్ట్రెంత్ అయిపోతుందా, అప్పుడే వీక్ అయిపోతున్నావా? దేవదూతలు ఎప్పుడున్నారు? భూమికి పునాది వేయడానికి ముందు ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు? ఎప్పటికీ ఉంటారు. మరి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అయితే మనం కూడా ఉండాలిగా ఉంటాం. అదే బైబుల్ చెప్పేది. బాడీని చూసి ఇంతే నా జీవితం అనుకోకు. మనమైనది మంటలోకి వెళ్తుంది, తన ఆత్మ అలాగే ఉంటుంది, నిత్యత్వంలోకి వెళ్తుంది. ఆత్మకు ముసలితనం రాదు కదా, ఆత్మలో ఆలోచించటంలో మనం ఎంగగానే ఉన్నాం కదా, నేచర్ కూడా ఎంగగానే ఉంటాం. అంతే, దేవదూతలు భూమికి పునాది వేయడానికి ముందు ఉంటే మనం కూడా ఎల్లకాలము ఉంటాము. మరణము ఇక ఉండదు, మన విషయంలో రాయబడ్డ మాట, మరణము ఇక ఉండదు. ఎంతమంది ఉంటారు దేవదూతలు? సంఖ్య, నెంబర్ ఎంతమంది ఉంటారు? పాత నిబంధన గ్రంథంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, నూతన నిబంధన గ్రంథంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా లోతైన మాటలున్నాయి. కీర్తన గ్రంథం 68వ కీర్తన, కీర్తన గ్రంథము 68వ కీర్తన 17వ వచనం. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. ఎన్నట దేవుని రథాలు, దేవుని సైన్యం అంటే ఎంతట? సహస్రములు, సహస్ర సహస్రములు. సహస్రం అంటే థౌజండ్, సహస్ర సహస్రములు అంటే థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ద చారియట్స్ ఆఫ్ గాడ్ ఆర్ 20,000, ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్. ద లార్డ్ ఈజ్ అమాంగ్ దెమ్ యాజ్ ఇన్ సీనాయి ఇన్ ద హోలీ ప్లేస్. థౌజండ్స్ ఆఫ్ థౌజండ్, సహస్ర సహస్రములు అన్నాడు, సహస్ర సహస్రములు అన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. పరలోక దర్శనంలో కౌంట్ చూస్తున్నాం, 7, 10. అగ్ని వంటి ప్రవాహం ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. తర్వాత మాట, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. వేవేల కొలది పరిచారకులు, థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ అన్నాడు. ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచనం. అక్కడ రాయబడ్డ మాట చాలా బాగుంటుంది. 5వ అధ్యాయము 11వ వచనం. అక్కడ, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును, వారి లెక్క కోట్లు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చాలా లోతైన మాటలు ఉన్నాయి, అంటే కోట్లు అన్నది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉందా లేదా అని డౌట్ వచ్చి అది ఓపెన్ చేశాను. దెన్ ఎన్ఐవి, దెన్ ఐ లుక్డ్ అండ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ మెనీ ఏంజెల్స్ నంబరింగ్ థౌజండ్స్ అపాన్ థౌజండ్స్ అండ్ 10,000 టైమ్స్ 10,000. అందుకే కోట్లుగా ట్రాన్స్లేట్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ థౌజండ్ అనకుండా నంబరింగ్ థౌజండ్స్ అపాన్ థౌజండ్స్ అండ్ 10,000 టైమ్స్ 10,000. 10,000 టైమ్ 10,000, 10,000 10,000 10,000 అంటే ఎట్లా ఉంటుందో దాని కోట్లు. ఎన్ఎల్టీలో చాలా బాగుంది, ఎన్ఎల్టీలో ఇంకా బాగుంది. ఐ హార్డ్ ద వాయిస్ ఆఫ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ అరౌండ్ ద థ్రోన్. మిలియన్స్ తెలుగులో మనకు అర్థం కావడానికి కోట్లు కొలది అన్నారు. అవును అవును, ఎంత గొప్ప సైన్య సమూహము, ఎప్పటి నుంచి ఉన్నారు? భూమికి పునాది వేయడం ముందు నుంచి ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు? ఎప్పటికే ఉంటారు. పనులే అలా ఉంటే మరి మనం ఎలాగుంటాం? అంతకంటే బాగుంటాం. ఈ ప్రాడిగల్ సన్ పారబుల్లో తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఆ కొడుకు బుద్ధి వచ్చింది. వాడు ఏమంటాడంటే, నా తండ్రి ఇంత పని వారికి భలే ఉంటదన్నమాట, లూకాసు వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. నేను కొడుకుని, వాళ్ళ పనులు పనివారికి సమృద్ధి ఆహారం ఉంది, కొడుకు నేను పందులు తిని పొట్టు కోసం ఆరాటపడుతున్నాను. కారణం ఏంటి? దూరం అయిపోయా. వాడు చేసిన మంచి పని ఏంటి? ఏది ఏమైనా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, కొడుకు వాడి భాగ్యం అంత గొప్పది. దూరం అయిపోయాడు, దౌర్భాగ్యుడు అయిపోయాడు. బుద్ధి వచ్చింది, మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చేద్దామని ఆరాటపడ్డాడు. నీ విషయం, నా విషయంలో, మన విషయంలో ఈ వాక్యం మన సింబాలిక్ గా రాయబడింది. యుఆర్ ద సన్ ఆఫ్ గాడ్, ఆల్ ద ఏంజల్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నీకున్న ఆధిక్యత వాళ్ళకి లేదు, ఈ పడిపోయిన దేవదూత, వీడి బాధ ఏంటి? వీడి తాపత్రయం ఏంటి? నేను కొడుకుని కాలేదు, నువ్వు కొడుకువి. నాకు పరలోకం లేదు, నీకు పరలోకం ఉంది. నాకు సింహాసనం లేదు, నీకు సింహాసనం ఉంది. ఆయన ఎలా చేస్తే అలా ఉండాలి? మనకు ఆ భాగ్యం ఇచ్చాడు, వాడికి ఆ భాగ్యం లేదు. పరలోకంలో దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? ఏం చేయలేదు. వాడిని క్వైర్ లీడర్ గానే పెట్టాడు, అభిషేకించిన కెరూపుగా ఉంచాడు. వాడు అక్కడతో సాటిస్ఫై కావట్లా, నాకు సింహాసనం కావాలంటాడు. తన్నేసి భూమి మీద ఎట్టేశాడు, తోసేశాడు. ఇప్పుడు వాడేమంటాడు? ఆహా, నేను వెళ్తలేదు, నువ్వు వెళ్ళకూడదు. నాకు పరలోకం లేదు, నీకు పరలోకం లేదు. నాకు సింహాసనం లేదు, నీకు సింహాసనం దక్కనే ఉంది. నేను నరకానికి పోతున్నాను, నిన్ను నాతో పాటు నరకానికి ఈడ్చుకుపోతాను. నేను మోసపోయే నిన్ను మోసగించుతాను. అది వాడు బాధ, డే అండ్ నైట్ అదే పని వాడిది, దేవుడు తన అనంత జ్ఞానాన్ని బట్టి అనుమతించాడు, మన బుద్ధి ఏంటో. ఒకటి బయటపడాలి, రెండు మన స్ట్రెంగ్తన్ అవ్వాలి, వాళ్ళలో ఉన్న ఆ పాడు బుద్ధి మనలో ఉండకూడదు. వాళ్ళు దేవుడికి నచ్చిన స్వభావం మనలో డెవలప్ అవ్వకూడదు, అది ఆయన కోరుకుంటుంది. అందుకోసం అనుమతించాడు. ఎందుకండి ఉంచాడంటే, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆపేయడం కోసం కాదు, మనల్ని బలపరచడం కోసం. వారికి లేనిది నీకు ఉంది, పోగొట్టుకోవద్దు, అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఎంత థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్ మిలియన్స్ వాళ్ళ సంఖ్య కోట్ల కొలది, కోట్ల కొలది. ఏం పని చేస్తారు వాళ్ళు? ఏం పని చేస్తారు? ఆయన ఆరాధిస్తారు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం అది ప్రకటన గ్రంథం 5:11 ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఎందుకోసం ఇంతమంది? ఎందుకోసం ఎంతమంది? ఎందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? 5:11, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వింటిని. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము ఫలము ఘనత మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి చేశాడు ఆయన వాళ్ళని. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళని చేశాడు. మనల్ని కేవలం ఆరాధించడానికి కాదట, మనల్ని ప్రేమించడానికి, మన ప్రేమను పొందుకోవడానికి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. నీ ప్రభువు యెహోవాను ప్రేమించాలి. ఎక్కడ బైబిల్ ఈ మాట దేవదూతల విషయం రాయబడాల? దేవదూతలు ఆయన్ని ప్రేమించాలి, ఆయన దేవదూతను ప్రేమిస్తున్నాడు. ఆ మాట లేదు. దేవదూతలకి దేవుడికి మధ్య ప్రేమ అన్న మాట లేదు. ఆ మాట నీ విషయంలో నా విషయంలో రాయబడింది. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. మనము ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించాలి. తండ్రికి కుమారుడికి మధ్య ప్రేమ ఉంటుంది, తండ్రికి దాసునికి మధ్య ప్రేమ ఉండదు. మనం ఏదో దేవుడి కోసం పనిచేస్తున్నాం, దేవుడికి పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రేమ లేకుండా. ప్రేమ లేకపోతే విరుద్ధం, ప్రేమ లేకపోతే తీసుకోడు. అలాగా పని చేయడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి బోల్డ్ మంది ఉన్నారు, అక్కడ కోట్ల కొలదిగా ఉన్నారు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరిన మాత్రం ప్రేమ, ప్రేమ. వాళ్ళు ఎందుకోసం ఉన్నారు? ఆయన ఆరాధించడానికి. మనం ఎందుకోసం ఉన్నాం? ఆరాధించడానికి మాత్రమే కాదు, మన ఆరాధన హృదయపూర్వకంగా ప్రేమతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అది ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, అది మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ప్రభునందు పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆయన యెహోవా షబోత్, సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆయన సైన్య సమూహం ఎంత బలమైన వారు, ఆయన సైన్య సమూహము ఎంత బలమైన వారు. అంత గొప్ప దేవుడు నీకు దేవుడు మాత్రమే కాదు, తండ్రి, తండ్రి. వాళ్ళు భూమికి పునాది వేయడానికి ముందు నుంచి ఉన్నారు, వాళ్ళు నిత్యత్వంలో కూడా ఉంటారు. మనం పిల్లలము, మనం అంతకంటే నీకు ఖచ్చితంగా నిత్యత్వంలో ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం. వాళ్ళ సంఖ్య కోట్ల కొలదిగా ఉంది. బైబిల్ గ్రంథం మాట్లాడుతున్న మాట, వేవేల పరిశుద్ధుల సమూహము. మనం ఎంతమంది ఉంటాము? అంతకంటే ఎక్కువ మంది ఉంటాం, అంతకంటే ఎక్కువ మంది ఉంటాం, అంతకంటే ఎక్కువ మంది ఉంటాము అన్న మాట కన్నా, దేవదూతల కంటే మనం ఎక్కువ మంది ఉంటాం అన్న మాట కన్నా ఎక్కువ పొజిషన్లో ఉంటాం. మనకు పరిచయం చేసేవారుగా వాళ్ళు ఉన్నారు. దేవుడు, దేవుని కింద మనం, మన కింద దేవదూతలు. దిస్ ఈజ్ ద ఆర్డర్. దేవుడు, దేవుని కింద మనం, మన కింద దేవదూతలు. దేవుడు ఆయన మనల్ని సమానంగా చూసిన మన కృతజ్ఞత హృదయాలతోటి ఆయన పాదాల దగ్గర మనం ఉండడానికి ఇష్టపడాలి. అలాంటి యాటిట్యూడ్తో ఉండాలి, దేన మనసుతో ఉండాలి. మన కింద దేవదూతలు ఉండాలి. రివర్స్ అయింది ఆర్డర్, రివర్స్ అయింది ఆర్డర్. మనం ముందున్నాము, మనం ముందున్నాము, ఆయన మన కింద ఉన్నాడు. అస్సలు అలాంటి ఆర్డర్ ఉండడానికి వీల్లేదు. హృదయ సింహాసనం మీద నువ్వు కూర్చొని దేవుడు బయట ఉండి తలుపు కొట్టే ఆ స్థితిలో ఉండకూడదు. హృదయ సింహాసనం మీద ఆయన ఉండాలి, మనం ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఇక మనకు అవసరాలకు వాడుకుని ఈ డబ్బు, ఉద్యోగము ఇవన్నీ కూడా తర్వాత ఉండాలి, థర్డ్ ప్లేస్ లో ఉండాలి. నాట్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్, గాడ్ మస్ట్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అది మన యాటిట్యూడ్. అలా మన జీవితాన్ని కట్టుకోవాలి. అలా మన జీవితాన్ని కట్టుకోవాలి. అర్థం చేసుకుందాం, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడిని దేవుడిగా కలిగి ఉన్న మన ఎంత గొప్ప భాగ్యవంతులము. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు అని వాక్యం మాట్లాడుతుంది. ఈ పేరు ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఎలా బలపరిచిందో మనకు అర్థమైతే, ఈ పేరు ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఎలా బలపరిచిందో మనకు అర్థమైతే మనం కూడా చాలా ఆదరణ పొందుతాం. కాబట్టి ఆ విషయాలు, మిగిలిన విషయాలు ప్రభు సహాయంతో తర్వాత ధ్యానం చేద్దాం. నేను ఇక్కడతోటి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడతో ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క మాట చదివించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 2:13. లూకాసు వార్త 2:13 చదువుదాం. 2:13 చదువుదాం. 13. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన పిల్లలకు మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కాని స్తోత్రము చేయుచుండెను. ఈ దేవదూతల పని ఏంటట? దేవుని మహిమపరచడం, మనుషులకు సేవ చేయడం. మనుషులకు సమాధానం, దేవునికి మహిమ కలుగునుగా కాని వాళ్ళు ఎంత ఒబిడియంట్ గా ఉన్నారు. దేవునికి మహిమ, ఆయన పిల్లలకు సమాధానం. కాబట్టి యెహోవా షాభోత్, బలమైన దేవదూతల పైన ఆయన రాజు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆ దేవుడు నీకు తండ్రి. ఆయన్ను ఆరాధించేది దేవదూతలు ఆరాధించినట్లుగా కాక అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, విత్ రైట్ అండర్స్టాండింగ్, హృదయంలో సాగిలపడి హృదయపూర్వకంగా ప్రేమించి, మా నాయనంత గొప్పోడు, మా నాయనంత గొప్పోడు, మా నాయన మహిమ కలిగిన రాజు, మా నాయన, మా నాయన, ఆ మాట మనల్ని నిజంగా ప్రేమపూర్వకమైన భక్తి చేయడానికి, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించడానికి చాలా ఉపయోగకరంగా దేవదూతల పొజిషన్, మన పొజిషన్ అర్థమైతే మన ఆరాధన విధానం మారుతుంది. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఫలింపు చేయనుగాక. ఆమెన్.
హలో హలో, వందనాలు అన్నా.